ఐదు ఆరు ఏడు ఎనిమిది శ్లోకాలు.
శ్రీ భగవాన్ వాచ,
శ్రీ భగవాన్ వాచ,
పశ్యమే పార్థ రూపాణి,
పశ్యమే పార్థ రూపాణి, శతశోధ సహస్రశః,
నానావిధాని దివ్యాని,
నానావిధాని దివ్యాని,
నానావర్ణాకృతీని చ,
నానావర్ణాకృతీని చ,
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్,
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్,
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్,
అశ్వినౌ మరుతస్తథ,
అశ్వినౌ మరుతస్తథ,
బహూన్యదృష్టపూర్వాణి,
బహూన్యదృష్టపూర్వాణి,
పశ్యాశ్చర్యాణి భారత,
పశ్యాశ్చర్యాణి భారత,
ఇహైకస్తం జగత్కృష్ణం,
హస్తం జగత్కృష్ణం,
పశ్యాద్య సచరాచరం,
పశ్యాద్య సచరాచరం,
మమ దేహే గుడాకేశ,
మమ దేహే గుడాకేశ,
యచ్చాన్య ద్రష్టుమిచ్చసి,
యచ్చాన్య ద్రష్టుమిచ్చసి,
నతు మా శక్యతే ద్రష్టుం,
నతు మాం శక్యసే ద్రష్టుం,
అనేనైవ స్వచక్షుషా,
మనేనైవ స్వచక్షుషా,
దివ్యం దదామి తే చక్షుః,
దివ్యం దదామి తే చక్షుః,
పశ్యమే యోగమైశ్వరం,
పశ్యమే యోగమైశ్వరం.
అర్జునుడు విశ్వరూప దర్శనం చెయ్యాలి అనేటువంటి కోరికని భగవానుడికి తెలియజేశాడు. భగవానుడు అనుగ్రహించి ఆ విశ్వరూపంలో ఏమేమి చూడాలనో, అతడిలో మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నింటినీ కూడా చూడమని ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఓ అర్జున, వందల కొద్దీ వేల కొద్దీ అనేకమైనటువంటి రూపాలని చూడు, ఇవి అనేకమైనటువంటి వర్ణాలతో ఉన్నాయి, అనేకమైనటువంటి ఆకృతులతో ఉన్నాయి, అవి పైగా దివ్యమైనటువంటివి, ఒక్క రూపంలోనే అనేకమైనటువంటి వాటిని నీవు చూడవచ్చు. అయితే అన్ని రూపాల్లో పరమాత్మను చూడవచ్చు, కానీ ఒక్కటే ఒక్కటైనటువంటి పరమాత్మలో అన్ని రూపాలని చూడాలంటే ఎలా సాధ్యం అని మనకి సందేహం. అర్జునుడికి కూడా ఇదే సందేహం. మరైతే నా రూపాలన్నీ కూడా నీవు ఎక్కువసేపు చూడలేవు, ఎందుకనంటే కోటి సూర్య సమప్రభా తేజమైనటువంటిది నా రూపం, 1000 మంది సూర్యులు ఒక్కసారిగా లోకంలో ఆకాశంలో కనపడితే ఎలా మిరుమిట్లు గొలిపేటువంటి కాంతి వస్తుందో అలాంటి కాంతి, అందుకని నువ్వు ఎక్కువసేపు కళ్ళు తెరిచి చూడలేవు. అయితే అందుకనే ముందుగా చెబుతున్నాను, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, అష్టవసువులు ఉన్నారు, ఏకాదశి రుద్రులు ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు, 49 మంది మరుత్తులు ఉన్నారు, ఇంకా అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి, చూడు వాటి అన్నింటినీ కూడా. అయితే ఎక్కడ చూడాలి అని నీ సందేహం అయితే, ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా నా దేహంలోనే ఒక్క భాగంగా ఉంది, ఒక్క అంశగా ఉంది, ఇంకా ఏమైనా కనుక నువ్వు చూడాలి అని అనుకుంటే వాటన్నింటినీ కూడా చూడు, నీకేం అభ్యంతరం లేదు అని చూడు 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 అని అంటున్నాడు భగవానుడు. అంటే ఈ మాటతో భగవంతుడు ఎంత ఉత్సాహంగా తన యొక్క విశ్వరూపాన్ని చూపించాలనేటువంటి తహతహ ఉంది. ఎందుకనంటే అటువంటి భక్తుడైనటువంటి వాడు అర్జునుడు గనక ఆ అర్జునుడి యొక్క కోరికని తీర్చాలి అనుకొని ఆ అర్జునుడి మీద యొక్క అనుగ్రహంతో ఈ ప్రకారంగా చూడు చూడు చూడు, ఇంకా ఏం చూడాలనుకుంటున్నావో అవన్నింటినీ కూడా చూడు. అయితే నా ఈ విశ్వరూపాన్ని నీ చర్మ చక్షువులతో చూడలేవు, అందుకనే నీకు దివ్య నేత్రాలను ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఆనాటి ఈ విశ్వరూపాన్ని కేవలం అర్జునుడు మాత్రమే కాదు ఇంకొకరు కూడా చూచారు. అతడు పాండవ పక్షంలో లేడు, శత్రుపక్షంలో కౌరవ పక్షంలో ఉన్నాడు. 11 అక్షరణుల సేనలో అతడు ఒక సామాన్యమైనటువంటి యోధుడు, గొప్ప పరాక్రమశాలి కాదు, సామాన్యమైనటువంటి యోధుడు మాత్రమే. ఎందుకనంటే ఒక సందర్భంలో సాత్యకి చేతిలో చిక్కాడు సంజయుడు. సాత్యకి కత్తెత్తి కంఠాన్ని నరకబోయాడు. అదే సమయంలో వ్యాసుడు ప్రత్యక్షమై అతన్ని వదిలిపెట్టు అన్నాడు సాత్యకతో. వ్యాసుడి మీద గౌరవంతో వదిలిపెట్టేశాడు. అలా సాత్యక చేతిలో సావుపోయి బ్రతికినటువంటి వాడు సంజయుడు. అందువల్ల ఈయన గొప్ప పరాక్రమశాలి మాత్రమే కాదు, సరే ఇటువంటి వాడే ఈ సంజయుడు. ఈ సంజయుడికే దివ్య దృష్టిని ప్రసాదించినటువంటి వాడు వేదవ్యాసుడు. మరి సంజయుడు అని అంటే సమ్యక్ జయ అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపించడానికి ప్రత్యేకంగా నియోగించబడినటువంటి ఒక విలేకరి. కానీ నిజంగా ధృతరాష్ట్రుడికి ఆంతరంగిక సలహాదారుడైనటువంటి వాడు. మరి ఇటువంటి గొప్ప సలహాదారుని పెట్టుకోవటానికి అతడి యొక్క మేధాశక్తే కారణం. అంతేగాని ధృతరాష్ట్రుడికి చాలా సమూజ్జి అయినటువంటి వయస్సు కలిగినటువంటి వాడు కాదు, చాలా చిన్నవాడు ధృతరాష్ట్రుడి కన్నా. అయినప్పటికీ కూడా అతడి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆంతరంగిక సలహాదారుగా పెట్టుకోవటం జరిగింది. ఈ ప్రకారంగా సంజయుడు వేదవ్యాసుని చేత దివ్య దృష్టిని ప్రసాదించబడి రెండు పక్షాల్లో ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా స్వయంగా కళ్ళతో చూచి చెవులతో విని ఆ విషయాలన్నింటినీ కూడా ధృతరాష్ట్రుడికి తెలియజేయటం కోసం అని చెప్పి 10వ రోజు రాత్రి అంటే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు శిఖండి చేతిలో పడిపోయి అంపశయ్య మీద పడిపోయినటువంటి రోజున ఈ విషయాలన్నీ కూడా 10 రోజుల విషయాలన్నీ కూడా చెప్పడం కోసం హస్తినాపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపురంలో ప్రవేశించాడు. మరి అంతఃపురంలో ప్రవేశించినటువంటి అతడు మరి ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియాలా. అది తెలియాలి అని అంటే మరి ఈ సంజయుడు ఏం చెబుతున్నాడో మనకి ఇక్కడ మళ్ళీ 4 శ్లోకాల్లో చెప్తున్నారు. అవేమిటో 9 నుంచి చూడండి.
సంజయ ఉవాచ
ఏవమొక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిహి దర్శయామాస పార్థాయ
పరమం రూపమైశ్వరం
అనేకవక్త్రనయనం అనేకాద్భుత దర్శనం
అనేక దివ్యాభరణం
దివ్యానేకోద్యతాయుధం
దివ్యమాల్యాంబరధరం
దివ్యగంధానులేపనం
సర్వాశ్చర్యమయం దేవం
అనంతం విశ్వతో ముఖం
యది భాసదృశీ సాస్యాత్
మొదటి 4 శ్లోకాలు అర్జునుడు భగవానుణ్ణి విశ్వరూపాన్ని చూడాలా నాకు అనేటువంటి కోరికను వ్యక్తం చేయటానికి వ్యాస మహర్షి ఆ నాలుగు శ్లోకాలని కేటాయించాడు. రెండవ నాలుగు శ్లోకాలు శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించబోతూ ముందుగానే ఆ విశ్వరూపంలో ఏమేమి చూడాలనో, ఆ విశ్వరూపం ఎలా ఉంటుందో, దాన్ని చూడటానికి ఈ చర్మచక్షువులు పనికిరావు, దివ్యనేత్రాలు కావాలి కనుక వాటిని ప్రసాదిస్తున్నానని చెప్పడం ఈ మొత్తం ఆ నాలుగు శ్లోకాల్లో. దీంతో కురుక్షేత్ర యుద్ధ భూమి నుంచి రంగం అంతఃపురానికి వెళ్ళింది. హస్తినాపురంలో ధృతరాష్ట్రం యొక్క ఆంతరంగిక మందిరంలోకి సంజయుడు వచ్చాడు ఆ రాత్రి. ఇప్పుడు సంజయుడు చెబుతున్నాడు అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ చెబుతున్నాడు వ్యాస మహర్షి యొక్క దివ్యమైనటువంటి వైభవం అంతా కూడా ఇక్కడే ఉంది. నిజంగా ఈ శ్లోకాల్లో చెప్పుకోవటానికి పెద్దగా ఏమి లేదు, ఆయన యొక్క రూపాన్ని వర్ణించాడంతే. కానీ ఇక్కడ వ్యాసుడి యొక్క మహత్తు, వ్యాసుడి యొక్క అపూర్వమైనటువంటి రచనా చమత్కారం, అలాగే కథా కథనం, కథని ఎలా నడిపించాలి అనేటువంటి విషయం, ఇవన్నీ కూడా ఇందులో దాక్కున్నాయి. మరి వాటిని మనం తెలుసుకోవాలా? మరి ముందుగా ఈ నాలుగు శ్లోకాల యొక్క భావం ఏమిటో తెలుసుకుందాం. సంజయ ఉవాచ, సంజయుడు అంటున్నాడు, రాజన్ ఓ మహారాజా, మహాయోగేశ్వర హరిహి, మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఏవం ఉక్త్వా, ఇలా చెప్పి, ఈ మాటలు చెప్పి ఎవరితో, అర్జునుడితో. తతః ఆ తర్వాత పార్థాయ, అర్జునుడి కోసం ఐశ్వరం పరమం రూపం, శ్రేష్టమైనటువంటి ఐశ్వర్య రూపాన్ని దర్శయామాస, చూపించాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడైనటువంటి హరి శ్రీకృష్ణుడు ఈ మాటలు చెప్పి అర్జునుడి కోసమని ఇదిగో ఈ శ్రేష్టమైనటువంటి విశ్వరూపాన్ని చూపించాడు. అనేక వక్త్ర నయనం, ఎలా ఉన్నది ఆ విశ్వరూపం ఇక్కడ వర్ణిస్తున్నాడు, అక్కడ వర్ణించలా. అక్కడ అర్జునుడు చెప్పలేదు, శ్రీకృష్ణుడు చెప్పలేదు, ఇక్కడ సంజయుడు వర్ణిస్తున్నాడు ఆ రూపం ఎలా ఉందో. ఇదే మనకి ఒక చిత్రమైనటువంటి ఆ రచనా చమత్కారం. అనేక వక్త్ర నయనం, అనేకమైనటువంటి వక్త్రం అంటే ముఖాలు, అనేకమైన ముఖాలు, ఒక ముఖమో రెండు ముఖాలో పది ముఖాలో కాదు, అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైనటువంటి కళ్ళు. ముఖాలు ఎన్నుంటే అంతకి రెట్టింపు కళ్ళు ఉంటాయి. అనేక అద్భుత దర్శనం, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు, మనం ఎప్పుడూ చూడటానికి వీల్లేనటువంటి దృశ్యాలు. అనేక దివ్య ఆభరణం, అనేకమైనటువంటి ఆభరణాలు ధరించున్నాడు. ఒక్క శరీరం అయితే ఏదో కొన్ని ఆభరణాలు సరిపోతాయి, ఓ పదో పన్నెండో అయితే, కానీ వేల కొద్దీ ఉన్నటువంటి దేహాలకి వేల కొద్దీ కావాల. అదిగో అని అనేక దివ్యాభరణం, దివ్యమైనటువంటి ఆభరణాలు. దివ్య ఏకోజ్యతాయుధం, దివ్యమైనటువంటి పైకి ఎత్తబడి ఉన్నటువంటి ఆయుధాలు, అన్ని చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఇది దివ్యమైనటువంటి ఆయుధాలు అని తర్వాత శ్లోకాలు చెప్పి మళ్ళీ దివ్య మాల్యాంబరధరం, సరే ఆయన రూపం అట్లు చెప్పారు కదా, మరి ఆయన ఏమేమి వేషం, దివ్య మాల్య అంబరధరం, దివ్యమైనటువంటి మాలలు, రకరకాల పుష్పమాలలన్నీ కూడా వేసుకొని ఉన్నాడు. అలా అంబరధరం, అనేక రకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. అన్ని వేల దేహాలకు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి, ఏ మిల్లులో కూడా దొరకవు. అందుకని అనేకమైనటువంటి వస్త్రాలను ధరించి ఉన్నాడు. దివ్య గంధానులేపనం, గంధం ఈ దేహం అంతా కూడా అనులేపనం చేసి ఉన్నాయి. అంటే బాగా దేహాలన్నీ కూడా గంధంతో అనులేపనం చేసి ఉన్నాయి. సర్వాశ్చర్యమయం, మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అనంతం విశ్వతోముఖం, అనంతమైనటువంటి విశ్వతోముఖం, విశ్వమంతా ముఖాలే. అసలు ఆయన దేహంలో ఉన్నదే విశ్వం, ఆ విశ్వమంతా ముఖాలే. ఆ ప్రకారంగా అనంతమైనటువంటి ముఖాలు కలిగి దేవం, ఆ ఆది దేవుని యొక్క విరాట రూపం ఇలా ఉందయ్యా ధృతరాష్ట్ర మహారాజా, నాకు అదృష్టం కలిగింది ఆ రూపాన్ని చూడటానికి వ్యాస మహర్షి యొక్క దయ వల్ల అని పొంగిపోతూ చెబుతున్నాడు. ఇంకా చెబుతున్నాడు, సహస్ర సూర్య సహస్రస్య సూర్య, వేల కొద్ది సూర్యులు, ఒకడు కాదు, రెండు, ఇద్దరు కాదు, నలుగురు కాదు, పది మంది కాదు, వేల కొద్ది సూర్యులు దివి ఆకాశంలో యుగపత్ ఉద్ధిత అద్దత ఒక్కసారిగా వెలిగారు. కొన్ని వేల మంది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశించారు ఆకాశంలో. ఆ భవేత్తు, ఆ కాంతి ఎలా ఉంటుందో, తస్య మహాత్మనః భా, ఆ మహాత్ముని యొక్క కాంతి సదృశి యది స్యాత్, దాంతో సమానమైనటువంటి కాంతి ఎక్కడా ఉండదు. కనులు మిరుమిట్లు గొలిపేటువంటి, దేహం గగుర్పాటు కలిగించేటువంటి అద్భుతమైనటువంటి కాంతి కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో కనపడితే, ఒక్కసారి వెలిగితే అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సి వచ్చింది. కానీ దివ్య నేత్రాలు ఉన్నటువంటి నేను మాత్రం నా అదృష్టవశానా చక్కగా చూడగలిగాను అని ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుకి బాగా వర్ణించి చెబుతూ ఉన్నాడు సంజయుడు. అది ఎందుకు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇక్కడ ఏముంది నిజంగా చెప్పాలంటే, ఈ నాలుగు శ్లోకాల్లో ఆయన విశ్వరూపాన్ని చూపించాడు. ఆయన రూపం ఎట్లా ఉంది, ఆయుధాలు గీధాలు ఎట్లా ఉన్నాడు, ఆయన దేహానికి అంతా కూడా ఎట్లా గంధాలు అన్లేపనం చేసుకొని ఉన్నాడు. ఆ తర్వాత వేల మంది సూర్యులు ఆకాశంలో వస్తే అద్భుతమైనటువంటి కాంతి అంటే ఏముంది దీంట్లో చెప్పడానికి, నిజంగా చెప్పాలంటే ఏమి లేదు. అందుకనే 11వ అధ్యాయాన్ని అలా లాగేస్తారు రెండు రోజుల్లో ఎవరైనా సరే. ఎందుకనేనంటే ఏముండదు దీంట్లో, ఇది ఉపాసన ప్రధానమైనటువంటిదని మొట్టమొదటి రోజు చెప్పాం. అయితే ఈ శ్లోకాల్లో ఈ సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్పేటువంటి విధానం కానీ, మరి వ్యాసుడు అక్కడి నుంచి రంగాన్ని ఇక్కడికి మార్చడంలో కానీ ఎన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. ఆర్య సంస్కృతిని, హిందూ సాంప్రదాయాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి మహాపురుషుడు, మహామేధావి వ్యాస భగవానుడు. ఆయన సాక్షాత్తు నారాయణాంశ, సాక్షాత్తు నారాయణాంశ. ఈ మాటని భగవానుడే చెప్పాడు 10వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. మునీనాం అప్యహం వ్యాస, మునుల్లో నేను వ్యాసుణ్ణి అని సాక్షాత్తు పరమాత్మే చెప్పాడు. కనుక ఆయన నారాయణాంశ. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి మహర్షి, ఇలాంటి మహాత్ముడు వేరొకరు ఏ కాలంలో కానీ ఏ యుగంలో కానీ ఉన్నట్టుగా మనకి తెలియదు. ఏమిటి ఆయన విశిష్టత అంటే, సాటి లేనటువంటి కవితారీతులు, చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాల సృష్టి, మనోహరమైనటువంటి వచన రచన, హృదయపు లోతుల్లో ఉండేటువంటి, హృదయపు లోతుల్ని తాకేటువంటి అద్భుతమైనటువంటి వర్ణనలు, సాహిత్యంలో శిల్పకళా రీతులు, భావంలోనూ రూపంలోనూ కొత్త కొత్త తీరులో కల్పనా చాతుర్యం, అర్థవంతంగా కథని నడిపించటం, ఎంత గొప్ప విషయాలైనా కథలు కథలుగా చెప్పి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్టుగా చెప్పగలిగినటువంటి చాతుర్యం, వ్యక్తుల యొక్క మనస్సుల్లో దాగి ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా చిత్రంగా వ్యక్తం చేయటం, సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాల చేత అందంగా నాట్యం చేయించగలిగేటువంటి శక్తి, మనసులోని భావాలని వివిధమైనటువంటి రూపాలతో అద్భుతంగా చిత్రించగలిగినటువంటి నైపుణ్యం, కఠినమైనటువంటి వేదాంత రహస్యాలని అందరికీ అర్థమయ్యేటట్లుగా కథారూపంలో కథలు కథలుగా ఉపమానాలుగా అందించటం, వీటన్నింటికీ మించి ఆయన ఒక ప్రతిభాశాలైనటువంటి వేదాంతి, సాటి లేని పరమ జ్ఞాని, లౌకిక వ్యవహార దక్షుడు, నిర్భీతిగా మాట్లాడగలిగినటువంటి నేర్పరి, అవతల వారి భావాలను సూక్ష్మంగా గ్రహించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి మహాత్ముడు అంటే భూత భవిష్యత్ కాలాల్లో జరిగేది, భూతకాలంలో జరిగినటువంటిది, భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటిది, ఆ మొత్తాన్ని కూడా కళ్ళకి కట్టినట్లుగా ఆయన చూచి చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని, గురువులకి గురువైనటువంటి వాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరమ గురువులు. అటువంటి పరమ గురువులకి గురువు అయినటువంటి వాడు పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని, శుక మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరికీ ఆయన గురువు. పైగా ఆయన 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు 18 పురాణాలు రాశాడు. అందులో భాగవతం ఉంది, 100,000 శ్లోకాల గ్రంథమైనటువంటి మహాభారతం ఉంది, అలాగే బ్రహ్మసూత్రాలు రచించడం జరిగింది, పతంజలి యోగ సూత్రాలకి భాష్యం రాయటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీల్లేదు. ఇక ఆయన అన్నిటికన్నా గొప్ప కార్యం అవుతుంది, అదేమిటంటే వేదకాలం నుంచి కూడా మహర్షులు ద్రష్టలైనటువంటి వాళ్ళు దర్శించినటువంటి వేద మంత్రాలన్నీ కుప్పలు తెప్పలుగా పడి ఉంటే వాటన్నింటినీ కూడా కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పజ్ఞానులు అల్పాయుష్కులు గనక వాళ్ళు వాటిని తెలుసుకొని వాటిని జీవితంలో ఆచరించలేరు గనక వాళ్ళు అలా ఆచరించడానికి వీలుగా అందులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలిసేటట్లుగా ఆ వేద మంత్రాలన్నింటినీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం అని 4 వేదాలుగా విభాగించి వాటిని తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనేటువంటి వాళ్ళకి పంచి వాళ్ళ చేత వేరువేరు సంహితలు వ్రాయించి లోకంలో ప్రచారం గావించినటువంటి మహామహితాత్ముడైనటువంటి వాడు. అలాగే పతంజలి యోగ సూత్రాలకి భాష్యకారుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యాస మహర్షి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క మేధాశక్తి భారత గ్రంథం అంత ఉంది. కనుక కొంతే చెప్పుకున్నాం. ఇప్పుడు అంతఃపురంలో ఉంటాడు, ఆత్మీయులకు ఆంతరంగికులకి సలహాలు ఇస్తూ ఉంటాడు, మరొకప్పుడు యుద్ధరంగంలో ఉంటాడు, ప్రమాదాలను నివారిస్తూ ఉంటాడు, ఇంకొకప్పుడు హిమాలయాల్లోని తన ఆశ్రమంలో కూర్చొని ఈ ఇతిహాసాలని, పురాణాలని, ఈ గ్రంథ రచనని సాగిస్తూ ఉంటాడు. అలాగనే తల్లి ఎప్పుడైతే తలుచుకుంటుందో సత్యవతి, ఆ క్షణమే ఆమె ఎదురుగా ప్రత్యక్షమై ఆమె మాట్లాడినటువంటి, ఆమె ఏదైతే అడుగుతుందో దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. మరొకప్పుడు వేదాంత విషయాల్ని శిష్యులకి బోధిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కుంతి, పాండవులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు అరణ్యాల్లో ఉంటే అరణ్యాల్లో, అజ్ఞాతవాసంలో, అలాగనే ఎప్పుడు కావాలంటే అప్పుడు హస్తినాపురంలో ప్రత్యక్షమై వాళ్ళకి మంచి మార్గాన్ని బోధిస్తూ ఉండేటువంటి వాడు. ఇంకొకప్పుడు బదరీవనంలో ఉండి తపస్సు చేసుకుంటా ఉంటాడు. ఇలాంటి మహాత్ముడు నభూతో నభవిష్యతి. వ్యాస మహర్షి లాంటి మహాత్ముడు నభూతో నభవిష్యతి, ఇంతకు ముందు లేడు, ఇక ముందు రాడు, అంతవరకు చెప్పచ్చు. మరి విశ్వరూపంలో ఏమేమి చూపించాడో, ఏమేమి దర్శించాలో, ఆ దర్శించాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడ దర్శించాలో ఆ సూచనలన్నీ కూడా ఇచ్చి అర్జునుడికి భగవానుడు ఆ దివ్య రూపాన్ని దర్శింపజేశాడు, విశ్వరూపాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత వెంటనే రంగస్థలం మారింది, మార్చాడు వ్యాస భగవానుడు. ఇక అక్కడ ఉండదలుచుకోవాలి యుద్ధరంగంలో. ఎందుకని, యుద్ధరంగంలో ఈ విశ్వరూపాన్ని వర్ణించటం కానీ లేదా అర్జునుడి యొక్క భావాలు వ్యక్తం చేయటం కానీ ఇవన్నీ కూడా యుద్ధరంగంలో చేస్తే బాగుండదు అనుకున్నాడు. అందుకని ధృతరాష్ట్రుడి ఎదురుగా చేయాలనుకున్నాడు. అందుకని ధృతరాష్ట్రుడి ఎదురుగా చేయటానికి 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రాత్రి వెళ్ళి అప్పుడు చెప్పటం మొదలుపెట్టాడు. అందుకనే చాలా మంది ఇక్కడ తెలియని విషయం కూడా ఉంటుంది, భగవానుడు భగవద్గీతని అర్జునుడికి బోధించింది ఎప్పుడు, యుద్ధం ఇంకా ప్రారంభం కాబోతుంది అనగా ఉదయం, అంటే మొదటి రోజు ఉదయం. ఆ మొదటి రోజు పాడ్యమి, మరి 10 రోజులు అయిపోయిన తర్వాత దశమి రోజున సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఆ రోజు రాత్రి తెల్లవారితే ఏకాదశి, అందుకని భగవద్గీత యొక్క పుట్టుకని ఏకాదశిగా నిర్ణయించి గీతా జయంతి, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి రోజున రాలా గీతా జయంతి, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి రోజున వచ్చింది, అది గీతా జయంతి. ఇది కూడా చాలా మందికి తెలియనటువంటి విషయం. ఇక రంగస్థలాన్ని హస్తినాపురంలోని ధృతరాష్ట్రుడి యొక్క ఆంతరంగిక మందిరానికి మార్చాడు వ్యాస భగవానుడు. దురాత్ములైనటువంటి దుర్యోధనాదుల యొక్క తండ్రి గుడ్డి రాజు, దురాత్ములకి దురాత్ముడైనటువంటి గుడ్డి రాజు, ధృతరాష్ట్రునికి విశ్వరూప సందర్శన విశేషాలన్నింటినీ కూడా సంజయుడి చేత వినిపింపజేస్తున్నాడు వ్యాస మహర్షి. ఆ సంజయుని యొక్క మనోప్రవృత్తిని, అతడు ఎలాంటి వాడో, అతడి యొక్క మనస్సు ఎలాంటిదో, ఆయన మనస్సులో ఉన్నటువంటి భావాలు ఎలాంటివో చిత్రించటమే ఇక్కడ నిజంగా ప్రధానమైనటువంటి విషయం. అక్కడ జరిగిన విషయాలు చెప్పటం కాదు, కానీ ఇక్కడ సంజయుడి యొక్క బుద్ధి ఎలాంటిది, సంజయుడి యొక్క మనోప్రవృత్తి ఎలాంటిది అనేటువంటిది పాఠకులకి తెలియజేయాలనుకున్నాడు వ్యాస భగవానుడు. అందుకే ఇక్కడ ఆ విశ్వరూపాన్ని భగవానుడు చూపగానే అర్జునుడు ఆ రూపాన్ని చూస్తూ ఆనందిస్తున్నటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా అక్కడే చెప్పాల, అక్కడ వర్ణించవచ్చు నిజంగా. ఎందుకని, ఎప్పుడైతే విశ్వరూపాన్ని చూపించాడో అర్జున ఉపాచారి పెట్టి అర్జునుడు ఇదిగో ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడని చెప్పచ్చు, కానీ అలా చెప్పదలుచుకోవాల, వాటిని తీసుకొచ్చి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎదురుగా చెప్పించాలనుకున్నాడు. అందువల్ల నాటకీయత అంటే ఒక నాటకీయత కల్పించాలనుకున్నాడు. అసలు గ్రంథ రచన అనేటువంటిది వ్యాసుడి నుంచే ఎవరైనా నేర్చుకోవాలి. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు ఫ్లాష్ బ్యాక్లు, అంటే ముందు కథ కొంత జరుగుద్ది, ఆ తర్వాత వెనక ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది, 20 ఏళ్ల కిందతో 30 ఏళ్ల కిందతో జరిగింది చూపిస్తా ఉంటారు. అదిగో అదే ప్రకారంగా ఇక్కడ కూడా రకరకాలైనటువంటి చిత్ర విచిత్రంగా ఈ కథని నడపటం అనేటువంటిది వ్యాస మహర్షి యొక్క ప్రతిభకి నిదర్శనం. అందుకే ఇక్కడ నాటకీయత కోసం అని చెప్పి అక్కడ చెప్పకుండా ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ సంజయుడి పాత్ర యొక్క ఔచిత్యాన్ని పాఠకులకి తెలియజేయాలనుకున్నాడు. అందుకనే రంగాన్ని మార్చి సంజయుడి యొక్క పాత్రను ముందుకు తీసుకొచ్చాడు. అక్కడ కనుక అయితే అర్జునుడు కృష్ణుడు, భగవానుడు అర్జునుడు వాళ్ళిద్దరే, కానీ ఇక్కడ మాత్రం సంజయుడిని ముందుకు లాగటం జరిగింది. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి సొంత విలేకరి, ఆయనే కోరుకున్నాడు పాపం. వ్యాస మహర్షి వచ్చి రేపు యుద్ధం జరుగుద్ది అనుకున్నగా ముందు రోజు వచ్చి ఏదో మంచి మాటలు నాలుగు చెబుదాం వింటాడేమో అనుకుంటే ఆయనకి తెలుసు, వినడం తెలుసు, అయినప్పటికీ తన ప్రయత్న లోపం లేకుండా ఉంటానికి చెప్పాడు. చెప్తే నేనేం చేసేదయ్యా, నా మాట వింటలేదు మా అబ్బాయి అని మళ్ళీ పాత పాటే పాడుతా ఉన్నాడు. సరేలే, నీ చేతుల్లో నువ్వు లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు, అయితే ఈ జరిగేటువంటి ఘోరం అంతా కూడా నువ్వు చూడాలనుకుంటే, ఎందుకంటే 18 రోజుల్లో 18 అక్షరాల సైన్యం హతమైపోవటం నువ్వు చూడాలనుకుంటే నీకు దివ్య దృష్టి ఇస్తాను చూడు అన్నాడు. అమ్మమ్మ నాకు వద్దొద్దొద్దు అన్నాడు. నేను వింటాను ఎవరిని చెబితే అన్నాడు. సరే అటైతే ఇదిగో నీ పక్క ఉన్నటువంటి సంజయుడికి నేను దివ్య దృష్టి ఇస్తాను, అతడి ద్వారా విను అన్నాడు. అందువల్ల అక్కడ జరిగేటువంటి వార్తలన్నింటినీ కూడా సేకరించి తెచ్చి ఈ ధృతరాష్ట్రుడికి తెలియజేయవలసినటువంటి వినిపించవలసినటువంటి విలేకరి ఈ సంజయుడు. అయినప్పటికీ ఒక విలేకరి పాత్ర కాదు ఆయనది, చాలా గొప్పవాడు. ఎందుకంటే అతడికి ధర్మం పట్ల గొప్ప గౌరవం, గొప్ప నిష్ఠ ఉన్నాయి. అందుకే దుర్యోధనాదుల పక్షాన యుద్ధ రంగంలో నిలిచినప్పటికీ, దుర్యోధన పక్షంలోనే నిలిచాడు, 11 అక్షరాల్లో ఉన్నాడు ఈయన కూడా, 18 రోజులు యుద్ధం చేశాడు, చివరిదాకా మిగిలాడు, అన్ని విషయాల్ని కూడా ధృతరాష్ట్రుడికి అందించాడు. ఒక్కసారి ప్రాణాపాయం తటస్థించింది సాత్విక చేతులు, వ్యాసుడు వచ్చి విడిపించాడు. కాబట్టి 18 రోజులు యుద్ధం చేసినటువంటి వాడు, మహాభారతాన్ని గ్రంథాన్ని చదవనటువంటి వాళ్ళు చాలా మందికి సినిమాలు చూచి సంజయుడు అంటే అక్కడ కూర్చొని అన్ని చెప్పేవాడు అని అనుకుంటారు, కానీ అట్లా కాదు. 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్, ఇంకొక 5 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత సెకండ్ రిపోర్ట్, ఇంకో 2 రోజులు యుద్ధం అయిపోయిన థర్డ్ రిపోర్ట్, ఇంకొక రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఫోర్త్ రిపోర్ట్. ఈ రకంగా 10 భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు, 2 రోజులు కర్ణుడు, 1 రోజు శల్యుడి నాయకత్వంలో యుద్ధం జరిగింది. అందుకని ఈ మొత్తాన్ని కూడా ఇట్లా రిపోర్ట్ చేయటం జరిగింది విలేకరిగా. మరి దుర్యోధనాదుల పక్షాన యుద్ధ రంగంలో నిలిచినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళ సొమ్ము తిన్నాడు కాబట్టి, ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళ పక్కనే నిలిచి యుద్ధం చేయాలి కాబట్టి అలాగే యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ అతనికి ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసు, ధర్మాత్ములు ఎవరో అధర్మ పరులు ఎవరో తెలుసు, శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం ఏమిటో తెలుసు, పాండవులు ధర్మాత్ములని కౌరవులు అధర్మ పరులని, శ్రీకృష్ణుడు ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఈ లోకంలో అవతరించినటువంటి పరమాత్మని, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అందుకే కౌరవుల యొక్క శ్రేయస్సును కోరి నిరంతరము కూడా ధృతరాష్ట్రుడికి హితబోధ చేస్తూనే ఉన్నాడు. దుర్యోధనాదుల్ని నిరసిస్తూనే ఉన్నాడు. పాండవులతో వైరం నీకు క్షేమం కాదని నెత్తి నోరు బాదుకుంటా ఉన్నాడు. నాకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి ధృతరాష్ట్రుడు ఆయన క్షేమంగా ఉండాలని భావించాడు. అందుకని ఆయన మీద గౌరవం, సానుభూతి రెండు కూడా ఉన్నాయి. తన యొక్క యజమాని ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు. అంతేగాని యజమాని దుర్మార్గంగా ఎగురుతా ఉంటే ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు కాదు. అలాంటి వాడు పరమ దుర్మార్గుడు. అతడు స్వామి భక్తుడు కాదు, స్వామి ద్రోహి. అలాంటి వాడు కూడా ప్రధాన పాత్రధారి మనకి మహాభారతంలో వస్తాడు. అతని గురించి కూడా చెప్పుకుందాం. విదురుడు కానీ సంజయుడు కానీ ఏనాడు కూడా వాళ్ళ యొక్క మెప్పు కోసమని మాట్లాడినటువంటి వాళ్ళు కాదు. ఏది ధర్మమో, ఏది మంచిదో, ఏది ధృతరాష్ట్రుడికి శ్రేయస్సు కలిగిస్తుందో దాన్ని మాత్రమే చెప్పినటువంటి వాళ్ళు. ధృతరాష్ట్రుడి కంటే వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ కూడా చిట్ట చివరికి అరణ్యానికి వెళ్ళిపోతాడు ధృతరాష్ట్రుడు. అంటే 13 సంవత్సరాలు ధర్మరాజు పంచన ఉన్నాడు, వాళ్ళు పెట్టేటువంటి తిండి తింటా 13 సంవత్సరాలు వాళ్ళని అరణ్య అజ్ఞాతవాసాలకు పంపించాడు. 13 సంవత్సరాలు ఆ ధర్మరాజు పంచన, ఆ పాండవుల పంచన పడి ఉన్నాడు. చివరికి మరి విదురుడి యొక్క పురోద్బలంతో తపస్సు చేసుకోవటం కోసమని అరణ్యాలకు వెళ్ళారు. అయితే అరణ్యాలకి ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, సంజయుడు బయలుదేరితే చెప్పకుండా, కొడుకులతో చెప్పకుండా కుంతిదేవి కూడా బయలుదేరింది. అందరూ వెనక్కి వస్తుంటే ఈమె ముందుకు పోతా ఉంది. అదేమిటనంటే అవును నేను కూడా వెళ్తున్నానండి. అదేంటమ్మా పడాల్సిన కష్టాలన్నీ, జీవితం మొత్తం కష్టాలన్నీ పడ్డావు, చిట్ట చివరికి ఈనాడు రాజ్యం వచ్చి హాయిగా సుఖాలు భోగాలు అనుభవించేటువంటి సమయంలో నువ్వు అలా పోవటం ధర్మంగా ఉందా? మేము మా తల్లికి చేయాల్సినటువంటి సేవలు మమ్మల్ని మేము చేసుకోవద్దా అని ఎంతో బ్రతిమిలాడాడు ధర్మరాజు. అయినప్పటికీ కూడా నాయన ధృతరాష్ట్రుడు అంధుడు, మరి గాంధారేమో కంటికి గుడ్డ కట్టుకొని ఆమె అంధురాలుగా ఉంది, మరి వాళ్ళకి సేవ చేయాలంటే ఎవరు చేయాలా? ధృతరాష్ట్రుడి కంటే సేవ చేయడానికి సంజయుడు ఉన్నాడు, కానీ గాంధారికి చేయాలంటే? అందుకని ఖచ్చితంగా నేను పోవాల్సిందేనని చెప్పి ధర్మరాజు మాట వినకుండా వెళ్ళిపోయింది. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నారు అరణ్యాల్లో. ఆ తర్వాత దావాగ్ని అరణ్యాన్ని దహించుకుపోతా ఉంది, చుట్టూ కూడా అగ్ని ముట్టుకుంది. ఆ అగ్ని ముట్టుకుంటే వీళ్ళు తప్పించుకొని పోవడానికి వీళ్ళు, ఎందుకంటే బాగా వృద్ధాప్యంలో ఉన్నారు, తపస్సు చేసి శరీరం అంతా శిథిలమై ఉంది కనుక పరిగెత్తడానికి వీళ్ళకి వీలు లేదు. అందుకని చెప్పి వాళ్ళు అగ్నిలో దగ్ధమైపోవటానికి సిద్ధమయ్యారు. ధృతరాష్ట్రుడు, గాంధారి సిద్ధమయ్యారు. విదురుడు అంతకుముందే దేహాన్ని వదిలిపెట్టాడు. ఇక సంజయుడు ఉన్నాడు. సంజయుడు తాను కూడా వీళ్ళతో పాటుగా దగ్ధంగా అవటానికి సిద్ధపడితే ధృతరాష్ట్రుడు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. నువ్వు నా ఆజ్ఞని పాలించాలా, నువ్వు వెళ్లాల్సిందే, వెళ్ళు, తప్పించుకొని వెళ్ళు అని అంటే ఆయన మాటకి గౌరవం ఇచ్చి ఆయన సంజయుడు మాత్రం తప్పించుకొని హిమాలయాలకు వెళ్ళి అక్కడ వ్యాసాశ్రమంలో ఈ జరిగినటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే ధృతరాష్ట్రుడి మీద ఎంత ప్రేమ. అతడు దుర్మార్గుడైనప్పటికీ, చేసిన పనులన్నీ చెడ్డమైనప్పటికీ, ఈ సమస్త జననాశనానికి కారకుడైనప్పటికీ కూడా అతడి యొక్క సొమ్ము, అతడి యొక్క తిండి తిన్నాడు గనక అతడికి అలా కృతజ్ఞతా భావంతో చివరి దాకా ఉన్నాడు. ఇక అటువంటి సంజయుడు ఈ విశ్వరూప విశేషాలని ధృతరాష్ట్రుడికి వివరించబోతూ ఆయన ఏమన్నాడు, రాజన్ అన్నాడు. శ్లోకంలో మొట్టమొదటి రాజన్ అన్నాడు. అంటే రాజన్ అంటే మహారాజా అని, అంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని. శ్రీకృష్ణుడేమో మహాయోగేశ్వరో హరిహి అన్నాడు. అంటే మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడినేమో రాజు అన్నాడు, ఆయన్నేమో మహాయోగేశ్వరుడు శ్రీకృష్ణుడు అని అన్నాడు. మరి ఇలా 2 విశేషణాలతోటి పిలవటం జరిగింది. ఏమిటి ఈ విశేషణాల్లో ఉన్నటువంటి ఆంతర్యం? రాజన్ అంటే మహారాజా అని, దీంట్లో కొంత వ్యంగ్యము ఉంది. ఏమిటంటే అయ్యా నీవు మహారాజువి ప్రస్తుతం మాత్రమే, ఈ 18 రోజులు కనుక అయిపోతే ఈ మహారాజ పదవి కాస్త ఊడిపోద్ది అనేటువంటి వ్యంగ్యము ఉంది. అలాగనే నీవేమో కొంతమంది మనుషుల్ని పరిపాలించేటువంటి రాజువి, కానీ ఆ శ్రీకృష్ణుడు నీలాంటి రాజులనే కాకుండా అన్ని లోకాలని పాలించేటువంటి రాజు ఆయన శ్రీ మహావిష్ణువు. అంతేకాదు ఆయన ఎవరు అనుకుంటున్నావు, మహాయోగేశ్వరుడు. యోగేశ్వరులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, యోగంలో బాగా సిద్ధి పొందినటువంటి వాళ్ళు. ఈయన యోగేశ్వరేశ్వరుడు, యోగేశ్వరులకి ఈశ్వరుడు, మహాయోగేశ్వరుడు అని ఆయన చెబుతున్నాడు. మరి ఈ మాటలన్నీ వింటుంటే ధృతరాష్ట్రుడికి ఎట్లా ఉందంటే పాపం పట్టడానికి వీల్లేదు, విడవటానికి వీల్లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకని ఇలాంటి మాటలు ఆయన పాపం వినిపించుకోడు. కళ్ళు లేవు గనక ఆయన గొప్ప అదృష్టం ఏందనంటే ఆయన విన్నాడో వినలేదో కూడా వ్యవతలాలకి తెలియదు. కళ్ళు కనుక ఉంటే ఆ ఆశ్చర్యంగా చూస్తా ఉంటే తెలుస్తుంది. అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళకుండా పక్కకు తిరుగుతాడు. అందుకని అతడికి అలా కోపం వచ్చింది, ఆ మాటలు వినటానికి ప్రాణాంతకంగా ఉంది, అయితే రక్తపాతం లేకుండా ఆయన్ని హత్య చేస్తున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు. నీవేమో రాజువి, ఆయనేమో రాజులకి రాజు, ఈ ఈ జగత్తుకి రాజు, ఇలాంటి లోకాలకి రాజు అని చెప్పడంతో భరించలేకపోయాడు. ఆయనకి తెలుసు శ్రీకృష్ణుడి యొక్క మహాత్యం, అయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్తా ఉంటే యుద్ధరంగంలో యుద్ధరంగ విశేషాలు వినిపించేటప్పుడు చెప్తా ఉండేటప్పటికీ భరించలేకపోతున్నాడు. మరొక అర్థం ఏమిటంటే ఆ ప్రస్తుతానికి నువ్వు రాజువేలే అన్నట్టుగా కొంచెం వ్యంగ్యంగా ఈ పదాలను సంజయుడు కావాలనే ప్రయోగిస్తున్నాడు. ఎందుకంటే ఈ పదాల ద్వారా తన యొక్క మనస్సులో ఉన్నటువంటి భావాలని ధృతరాష్ట్రుడికి వ్యక్తం చేయాలి అనేటువంటి కోరిక సంజయుడికి. ప్రతి సందర్భంలో కూడా తన యొక్క కోరికను దాచుకోకుండా వ్యక్తం చేస్తూ ఉన్నాడు సంజయుడు. ఏమున్నాయి ఆయన భావాలు? ఓ మహారాజా, ఆ పక్షంలో గొప్ప యోగేశ్వరుడైనటువంటి హరి శ్రీకృష్ణుడు ఉండగా నీకు గెలుపు ఎట్లా వస్తుందయ్యా? ఇది ఆయన మనసు, సంజయుడి యొక్క మనసులో ఉన్నటువంటి భావం నోటితో చెప్పకుండా ఇదిగో ఇలా ప్రశంసించి చెప్తున్నాడు. గొప్ప యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ పక్షంలో ఉన్నాడు, నీకెలా గెలుపు సాధ్యమవుతుంది అనేటువంటి ధ్వని ఇందులో ఉంది. నీకెటూ గెలుపు అసాధ్యం గనక అన్యాయంగా కొడుకులందరినీ పోగొట్టుకొని జీవక్షేమంలాగా బ్రతికేటువంటి పరిస్థితిని నువ్వు తెచ్చుకోకుండా ఈ వంశక్షేమం కోసమని తన యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి భీష్ముణ్ణి ఎట్లాగూ పోగొట్టుకున్నావు. ఏ మహాత్ముడైతే ఈ వంశాన్ని రక్షించాడో, ఈ రాజ్యాన్ని తన యొక్క భుజస్కంధాల మీద పెట్టుకొని రక్షించాడో అటువంటి మహాత్ముడైనటువంటి భీష్ముణ్ణి ఎట్లాగూ పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇంకా ఎంతమందిని పోగొట్టుకుంటావో తెలియదు, అందుకని వాళ్ళందరినీ పోగొట్టుకోకుండా ఈ వంశక్షేమం కోసం అని చెప్పి మిగిలినటువంటి వాళ్ళన్నా, మిగిలినటువంటి గురువుల్ని, పెద్దల్ని, శ్రేయాభిలాషుల్ని, నీ ఆత్మీయుల్ని, నీ బిడ్డల్ని నువ్వు రక్షించుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు పెద్దగా పోలా, 100 మందిలో ఏ 10-12 మంది పోయారు, ఇంకా 90 మంది ఉన్నారు, అందుకని వాళ్ళనైనా రక్షించుకో అనేటువంటి భావన ఈ సంజయుడిలో నుంచి వ్యక్తమవుతా ఉంది. ఈ మాటలు అంటంలో దానికి వెనుకున్నటువంటి ఆంతర్యం అన్నమాట ఇది. వీళ్ళందరినీ కూడా యుద్ధరంగానికి బలిపెట్టి జీవితాంతం కూడా దుఃఖంలో కూరుకుపోవద్దు, కాబట్టి యుద్ధం నీకు శ్రేయస్కరం కాదు, ఇప్పటికైనా సరే యుద్ధాన్ని ఆపాలి అంటే అది నీకే అధికారం ఉంది, ఎందుకంటే నీవే మహారాజు, ఇప్పుడు నీ ఇష్ట ప్రకారం జరగాల. ఇప్పటిదాకా దుర్యోధను మీద నెత్తి మీద పెట్టి నువ్వు తప్పించుకున్నావు, వాడు ఇంటలేదు వాడు ఇంటలేదు వాడు ఇంటలేదని అలా తప్పించుకున్నావు. ఇప్పుడు వాడు ఇక్కడ లేడు, ఇప్పుడు నీ సంగతి ఏందో చెప్పు. నీవు గనక యుద్ధాన్ని ఆపాలి అని అనుకుంటే చెప్పు, ఒక్క క్షణంలో యుద్ధం ఆగిపోద్ది అనేటువంటి భావనతోటి రాజన్ అని పిలిచాడు. ఇది సంజయుడి యొక్క సంజయుడు తన భావాన్ని ఈ పిలుపుతోటి ధృతరాష్ట్రుడి యొక్క మనస్సులో ఆలోచన కలిగించాలి అని అనుకున్నాడు. అయితే ఇలాంటి ఆలోచన ధృతరాష్ట్రుడికి రాదన్న సంగతి తెలుసు, అయినప్పటికీ తన ప్రయత్నం తాను చెయ్యాలి, ఎందుకంటే తాను వాళ్ళకి సేవకుడు గనక. అందువల్ల వ్యక్తం చేసి యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపినటువంటి విశ్వరూపాన్ని ఇదిగో ఇప్పుడు వర్ణిస్తున్నాడు. మరి ఏమని వర్ణిస్తున్నాడు విశ్వరూపాన్ని అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్పి, ఓ రాజా, తన అద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ విశ్వరూపం ఈశ్వర సంబంధమైనటువంటిది, అది మామూలుది కాదు, దైవ సంబంధమైనటువంటి, ఈశ్వర సంబంధమైనటువంటిది. చూపించినటువంటి వాడు మహాయోగేశ్వరేశ్వరుడు అని ధృతరాష్ట్రుడికి విన్నవిస్తా ఉన్నాడు. ఇప్పటికైనా ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి మారితే మంచిదే కదా అని సంజయుడి యొక్క ఆశ. సంజయుడి యొక్క వాక్యంతో భగవద్గీత పాఠకులు అంటే మనం అందరం శ్రోతలు యుద్ధరంగం నుంచి ధృతరాష్ట్రుడి యొక్క ఆంతరంగిక మందిరానికి తరలిపోవాలి. అయితే ఏమిటి దీని వల్ల మనం తెలుసుకోవాల్సింది? ఇక్కడ ఒక ఆంతర్యం ఉంది, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గీతా తత్వం అంటే భగవద్గీత యొక్క ఆ ఆంతరంగికమైనటువంటి భావన, ఆ గీత భగవద్గీతలో ఉన్నటువంటి మొత్తం సామరస్యం, మొత్తం సారం అంతా కూడా యుద్ధరంగం వంటి ప్రదేశం నుంచి, గురుబోధ నుంచి, శాస్త్ర శ్రవణం నుంచి అంతఃపురం లాంటి అంతరంగానికి చేరాలి. ఇక్కడ అంతఃపురం అంటే అంతరంగం అనేటువంటి అర్థం తీసుకోవాలి. అంతఃపురానికి వచ్చి చెబుతున్నాడు, అది మామూలుగా పై పై మాట. నిజం ఏంటంటే ఈ గీతా తత్వం అంతా అంతఃకరణం అంటే అంతఃకరణంలోకి చేరాలి, అంతరంగం అంటే అంతఃకరణంలోకి. కాబట్టి ఇదిగో ఇక్కడికి చేరాలి అనేటువంటిది. కేవలం బయట నుంచి చెవుల్లో వేసుకొని దండం పెట్టినంత మాత్రాన చాలదు, అది మన అంతఃకరణంలో ప్రవేశిస్తేనే ప్రయోజనం. భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా కూడా మన యొక్క మనస్సులో, మన యొక్క బుద్ధిలో అలా స్థిరంగా నిలబడిపోవాలి. అలా నిలబడిపోయినప్పుడే దాన్ని మనం జీవితంలో ఆచరించడానికి వీలవుతుంది. అంతేగాని ఏదో కాలక్షేపం కోసం విని అంతటితో దాన్ని వదిలిపెట్టేస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ఇక్కడ అంతరంగంలోకి రావాలి అనేటువంటి భావాన్ని తెలియజేశాడు సంజయుడు. ఇక్కడ విశ్వరూపాన్ని చూచింది చూచినట్లుగా సంజయుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఒక చిత్రకారుడు తనలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా మోసపోసి ఒక బొమ్మను గీయాలనుకున్నాడు. చిత్రకారుడు ఒక బొమ్మ గీయాలనుకున్నాడు, చక్కగా క్యాన్వాస్ తయారు చేసుకున్నాడు, రంగురంగుల పెన్సిలు పెన్నులు అన్ని సిద్ధం చేసుకున్నాడు, రంగులు కుంచెలు సిద్ధం చేసుకున్నాడు. ముందుగా తాను గీయాలనుకున్నటువంటి బొమ్మ యొక్క అవుట్లైన్ అంటే ఆకార రేఖలు, అవుట్లైన్స్, వాటిని గీచుకున్నాడు. ఆ తర్వాత తన యొక్క భావాలను చూపడానికి కొంచెం కొంచెంగా రంగులు వేయటం మొదలు పెట్టాడు. అలా క్రమంగా మొత్తం చిత్రాన్ని తయారు చేశాడు. అదేవిధంగా సాహితీ చిత్రకారుడైనటువంటి వ్యాసుడు, ఆయన మామూలుగా బొమ్మలు వేసేవాడు, ఈయన సాహితీ చిత్రకారుడు. అటువంటి వ్యాసుడు తన యొక్క శబ్ద చిత్రంలో, ఇదంతా శబ్ద చిత్రం, ఎందుకంటే శబ్దాల ద్వారా మనకు అర్థమయ్యేటువంటిది. ఈ శబ్ద చిత్రంలో సంజయుడి చేత భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని గురించి చెప్పించి అటువంటి వాక్యాలు, వర్ణనలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే, అదిగో తన యొక్క భావాలను చూపించేటువంటి, ఆకారాన్ని చూపించేటువంటి రేఖలు మాత్రమే. ఆ తర్వాత పూర్తి రూపాన్ని చిత్రీకరిస్తాడు. రేఖామాత్రంగా ఏమని వర్ణిస్తున్నాడు సంజయుడు అంటే, ఇప్పుడు ఊరికి అవుట్లైన్లు మాత్రమే చెబుతున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. ఎందుకని ఓ చిత్రకారుడు ముందు అవుట్లైన్ గీసి తర్వాత చిన్నంగా లోపల ఉన్నాయన్నీ గీయాలనుకుంటాడు. అలాగనే ముందు అవుట్లైన్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ విశ్వరూపం ఎలా ఉందో అని వర్ణిస్తున్నాడు. ఎలా ఉంది? అనేకమైనటువంటి ముఖాలతో, అనేకమైనటువంటి నేత్రాలతో చూడటానికి పరమాద్భుతంగా ఉంది. వేదంలో సహస్ర శ్రీష పురుష సహస్రాత్ సహస్రపాత్ అంటారు. సహస్ర శీర్ష పురుష, వేల కొద్దీ తలకాయలు ఉన్నాయి. సహస్రాక్ష, వేల కొద్దీ కళ్ళు. సహస్రపాత్, వేల కొద్దీ పాదాలు. ఒక వ్యక్తి కాదు, మొత్తం విశ్వంలో ఉన్న మొత్తం అక్కడ కనపడతా ఉన్నాయి. ఈ చెప్పినటువంటి స్వరూపం ఇప్పుడు తన కన్నులతో చూస్తున్నటువంటిదే. లెక్కలేనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాయి. దివ్యమైనటువంటి పుష్పమాలలు అలంకరించబడి ఉన్నాయి. అనేకమైనటువంటి రంగుల వస్త్రాలు ధరించబడి ఉన్నాయి. ఆ రూపం అలాగే శరీరం అంతా కూడా గంధం చేత, అన్ని శరీరాలు కూడా గంధం చేత అనులేపనం చేయబడి ఉన్నాయి. అంతేకాదు చేతులతోటి పైకెత్తి పట్టుకున్నటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇన్ని వేల చేతుల్లో అన్ని వేల ఆయుధాలు ఉన్నాయి. అన్ని ఆయుధాలు దివ్యమైనటువంటి ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు, గదలు, మరి రకరకాలైనటువంటి బాణాలు, విల్లంబులు, ధనుసులు, ఇట్లా అన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. మరి ఆ రూపాన్ని ఎంతో ఆశ్చర్యంగా తిలకిస్తున్నాడు. ఎందుకని? ఆ అద్భుత రూపం దివ్యమైనటువంటి కాంతితోటి కనులు మిరుమిట్లు గెలిపేలాగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వేల మంది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో గనక ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఆ కాంతి మనం వర్ణించడానికి వీల్లేదు. ఎందుకంటే అలాంటిది మనం ఎప్పుడు చూడం. అది అలాంటిది గనక దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. వేల మంది సూర్యులు ఒక్కసారి వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది అని. పైగా ఆ రూపానికి ఆది అంతం కనపడతల్లా. మనకి బొమ్మల్లో మాత్రం ఒక మనిషి బొమ్మే కనపడతా ఉంటుంది. కింద పాదాలు ఉంటాయి, పైన తలకాయ ఉంటుంది. తలకాయ పైన ఏముందో, పాదాల కింద ఏముందో. కానీ ఇక్కడ మాత్రం అట్ట కాదు. నిజం ఏమిటంటే దాని మొదలు కానీ చివరి కానీ ఏమి లేదు. ఎక్కడా ఏం కనపడతల్లా, మొదలు చివరి లేదు. ఆద్యంతరహితుడు పరమాత్మ, ఆది అంతం లేనటువంటి వాడు అని అలాంటి రూపాన్ని కనుక చూస్తే ఎవరికైనా సరే గగుర్పాటు కలుగుద్ది, రోమాలు నిక్కబడుచుకుంటాయి, ఆశ్చర్యం కలుగుద్ది, భయం కలుగుద్ది. అర్జునుడికే కాదు, ఇప్పుడు సంజయుడికి కూడా అలాగే ఉంది. ఆ పరిస్థితిని వర్ణిస్తూ ఉంటే ఆ చూసినటువంటిది గుర్తుకొచ్చి ఇప్పుడు చెప్తున్నాడు, ఆ ఆశ్చర్యంగా ఉంది అని. ఆయనకి భయం కలుగుతాం. ఆ విశ్వరూపం యొక్క కాంతి ఎట్లా ఉంటుందో సంజయుడు వర్ణించాడు. వేల కొద్ది సూర్యుడు ఆకాశంలో ఒక్కసారిగా కనుక ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎవరైనా ఒక్క సూర్యుని చూడటానికే అంతంత మాత్రం. బాగా మధ్యాహ్నం అప్పుడు కనుకైతే అలా చూసి కళ్ళు వెంట తిప్పుకోవాలా, లేదా కళ్ళు చికిలించి చూడాలి. మరి అలాంటిది వేల కొద్ది సూర్యుడు ఆకాశంలో ఒక్కసారి కనుక కనిపిస్తే మరి ఎలా ఉంటుంది, అది ఊహించడానికి వీలు లేదు. చూడటం కాదు కదా, అటువైపుకి తల తిప్పడానికి కూడా ధైర్యం చాలదు. అయితే అర్జునుడు సంజయుడు ఎలా చూడగలుగుతున్నారంటే వాళ్ళకి దివ్య దృష్టి ఉంది. ఈ నేత్రాలతో కాదు, ఈ నేత్రాలతో ఎవరు మానవ మాత్రుడు చూడలేడు. ఆ దివ్య నేత్రాలతో మాత్రమే చూడగలుగుతారు. అలా దివ్య నేత్రాన్ని పొందినటువంటి వాళ్ళు కనుక అక్కడ అర్జునుడు కానీ ఇక్కడ సంజయుడు కానీ చూడగలుగుతా ఉన్నారు. ఆ దివ్య రూపాన్ని, దివ్య కాంతిని వీళ్ళు చూడగలుగుతున్నారు. అటువంటి దివ్య దృష్టి గల సంజయుడే ఆ కాంతిని ఒక్కసారిగా చూడలేక, ఏమో ఆ విశ్వరూపాన్ని ఒక్కసారిగా వర్ణించలేక కొద్ది కొద్దిగా వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఒక్కసారిగా చెప్పలేకపోతా ఉన్నాడు. ఉపనిషత్తుల్లో ఆత్మను వర్ణించినటువంటి సందర్భాల్లో కూడా కోటి సూర్య సమప్రభా తేజుడు పరమాత్మ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ విశ్వరూపాన్ని మరి ఇంకా ఏమని వర్ణిస్తున్నాడు సంజయుడు అంటే, యుద్ధరంగ మధ్యంలో భగవానుడు అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూపాన్ని ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుని యొక్క ఆంతరంగిక మందిరంలో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఆ రూపం ఎలా ఉందో, అందులో ఏమేమున్నాయో వాటన్నిటిని కూడా వర్ణించి దాన్ని అర్జునుడు ఎట్లా చూస్తున్నాడో, అలా చూస్తూ అర్జునుడు ఏమంటున్నాడో ఆ విషయాలన్నీ కూడా తెలియజేయబోతున్నాడు. తర్వాత శ్లోకాల్లో వాటిని మనం రేపు చెప్తాం.